దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన తాత బాబు స్టార్ట్ చేయనా
తీసుకోండి సమయం తీసుకో.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన తాత ఈ ఉదయకాలం మీ అందరితో కలిసి విరీతిగా దేవుణ్ణి ధ్యానం చేసుకోవడానికి దేవుని అనుగ్రహించిన అవకాశం కొరకు మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా ఆయన టైం టేబుల్ ప్రకారం వెళ్తా ఉంటది అని నేను నమ్ముతా ఉంటాను. మీరందరూ కూడా అలాగే నమ్ముతా ఉన్నారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ప్రతి ఉదయం కూడా కొన్ని మాటలు నేను వేసుకుని ఇలాగా అనుకుంటా ఉంటాను, అవి మీతో కూడా పంచుకుంటాను. సూర్యోదయం వచ్చిందిగా మన ధరిని నిలిచే దేవుడు మన యొక్క చెయ్యి ఆయన చేతిలో పెట్టి మనం దినాన్ని ప్రారంభించవచ్చు. అనుదినము ఆయనకు మనల్ని చూస్తే వాత్సల్యత పెడతా ఉంటది. ఒక పసి బిడ్డ రాత్రి అంతా ఇచ్చిన ఎంత విస్తీర్చిన తల్లికి తండ్రికి కూడా నూతనమైన వాత్సల్యత పెడతా ఉంటది. అలాగే మన దేవుడు కూడా అత్యంత ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి అనుదినము నూతనంగా మనల్ని చూడగానే వాత్సల్యత తెచ్చుకునే దేవుడు ఆయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు అది విలాస వాక్యాలు 3:23 ఉంటుంది. ఉదయం తన కృపతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. కీర్తన 9:14 దానిదంటాడు, నేను మేల్కొన్నప్పుడు మీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకున్నాను. అది కీర్తన 17:15 ఉంటది. దేవుడు తన కృప, తన ప్రేమ, తన దయ, తనకున్న సమస్తాన్ని పంచుకోవటానికి లేదా కుమ్మరించడానికి ఒక మానవుణ్ణి ఆయన సృష్టించుకున్నారు. తప్పిపోయిన మనలందరినీ కూడా తన రక్తం ద్వారా మళ్ళా రక్షించుకున్నారు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనం చాలా ధన్యులు. నేను వారందరి కొరకు కూడా మనం తల్లితో ప్రార్థన చేస్తా ఉన్నాం. వాక్యాన్ని చదివి నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని నేను చెప్తాను. యెషయా గ్రంథం 27:3. ఇది ప్రభు వారు నాకు ఇచ్చిన వాక్యం. యెహోవాను నేను దాన్ని కాపు చేయించున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. దివారాత్రము దాన్ని కాపాడుచు. ఎవడనో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా ఎందు క్రోధం లేదు. గచ్చకొడలను బలిరక్తపు చెట్లను ఒకవేళ ఉండి నేడుల యుద్ధము చేయవాని వలె నేను వాటిలోనికి గడిగా చెచ్చి తప్పక వాటిని కాల్చివేతను. దేవాది దేవుని నామమునకే స్థితి గనక మహిమ ప్రభావంలో కలిగిన కాక. మాది అక్కడ కృష్ణా జిల్లా గన్నవరం, విజయవాడ ప్రకారంలో గన్నవరం. నా నీకు 1980 వివాహమైంది. ఇక్కడ ఉంటా ఉన్నాం కాకినాడలో. నాకు చిన్నప్పటి నుండి కూడా మనశ్శాంతి ఉండేది కాదు. మనశ్శాంతి ఉండేది కాదు అంటే దానికి కారణం కూడా ఉండి ఉండవచ్చు. మా నాన్నగారు బాగా చూపించి చాలా మంచివాడు, ఊరికి పెద్ద మనిషి. ఆయన కొన్ని వ్యాపారాలు చేసేవాళ్ళు అంతా బాగానే ఉండేది. కానీ ఆయన కోపం ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉండేది. కానీ అది పెద్ద కారణం కూడా కాకపోవచ్చు. కానీ ఎందుకో చాలా చిన్నప్పుడు నా మొట్టమొదటి జ్ఞాపకాలు నేను వాళ్ళు చూస్తే చిన్నప్పుడు ఆడుకుంటూ కూడా చక్కని ఆగి అనుకునేదాన్ని. నేను అసలు ఎవరిని ఎందుకు పుట్టాను లేకుండా అక్కడే విజయవాడలో నేను బిషపద్రయాలో చదివాను. ఆ రోజుల్లో అది చాలా ఫేమస్ స్కూల్. చిన్నప్పటి నుండి తెలుసు బాగా తెలివిగా ఉండేదాన్ని కాబట్టి ఇంకా బాగా చదివించుకోవాలని మిషనరీ స్కూల్లో వేశారు. తల్లిదండ్రులు చాలా భయభక్తుల్లో పెంచారు. మా తల్లి బహుశ్రాదు నా జీవితాన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అయితే స్కూల్లో జాయిన్ చేశారు, చదువంత బాగానే ఉండేది. అది పెద్ద కారణం కాదు. కానీ నా హృదయంలో ఉన్న ఎన్నో ప్రశ్నలు. ఒకే దేవుడు అయితే ఎంత తిండి మతాలు ఎందుకు ఉండాలి? ఆయనే నేనే దేవుణ్ణి అని అక్కడప్పుడు ఆకాశం నుండి ప్రశ్నించవచ్చు కదా. ఇంత విగ్రహారాధన ఇదంతా జరుగుతూ ఉంటే ఆయన ఎలా చూసి వింటుంటా ఉంటాడు. ఆ తర్వాత ఇదిగిన కొద్దీ కూడా ఆయా క్లాసులు దాటుతా ఉన్నాను. నాకు పెద్దగా ఒంటరిగా ఉండటం ఎందుకో ఇష్టంగా ఉండేది. ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోవడం ఇష్టంగా ఉండేది. ఆ తర్వాత ఎస్ఎల్సీ అయిపోయింది. నన్ను వెల్లూరులో డాక్టర్ కోర్స్ చదివించాలని చెన్నై పంపించారు. రోజు కూడా నాకు ఏదో కొత్త ప్రశ్న వచ్చేది. మనిషికి జంతువుకి తేడా ఉంది, అవి కూడా పిచ్చి పెరిగి పిల్లలు కానీ తెచ్చిపోతాయి. మనం అంతే కదా, మనం పుడతాం పెరుగుతా, వాటికి ఉన్న తయారుగా తిండి పెరుగుతుంది, మనకి దొరకదు కాబట్టి ఉద్యోగాలు చేస్తాం, లేకపోతే ఆ పనులు చేసుకుంటాం. వాటికి మనకి తేడా ఏంటి? అలా ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న వస్తూ ఉండేది. దాని గురించి కొంతసేపు కొంతకాలం ఆలోచించేదాన్ని మనకు ఒక్క ప్రశ్న వచ్చేది. ఏది ఏమైనా నేను బిఎస్సీకి వచ్చాను. ఎందుకో కాదు, నేను దేవించుకుంటాం కాబట్టి నాకు వెల్లూరులో మెడిసిన్కి సీట్ కూడా నేను కొంత మా నాన్నగారికి గడ్డ చేయటం తర్వాత నీకు సరిపోదు బట్టి వచ్చి జాయిన్ అవ్వన్నారు. అలాగా దేవుడు ప్రణాళిక వేరే ఉంది కాబట్టి నేను ఒక డాక్టర్కి డాక్టర్ అవ్వలేకపోయాను. కానీ చాలా కాలం నేను ఒక డాక్టర్ అవ్వలేదని తర్వాత బాధపడేదాన్ని కానీ ఇప్పుడు అవన్నీ పోయాను. అంటే ఇప్పుడు కాదు కాలక్రమేణ. అయితే నేను పిఎస్సీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి చాలా భయంకరమైన వేదన నా హృదయంలో ఉండేది. ఒక అగ్ని పర్వతం తగిలిపోతా అన్నట్టుగా ఉండేది. నాకు అనిపించేది ఎందుకు లైఫ్ ఈజ్ వేస్ట్, ఎందుకు మంచి బతుకుతాడు, అసలు తెలుసా మంచి ఎందుకు బతుకుతాడు? ఒక మంచి చనిపోయి నరకానికి వెళ్ళే పద్ధతి అయితే చాలా తక్కువ వయసులో చనిపోతే తక్కువ పాపాలు చేస్తాం కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తాను నేను. ఎందుకంటే మాది పిఎస్ఐ చర్చి గన్నవరం, ఇది 50 సంవత్సరాల క్రితం సాక్ష్యం. కానీ ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. మాకు సండే స్కూల్ ఏమి ఉండేది కాదు, ఆరాధన జరిగేది నామ మాత్రం. విజయవాడ నుంచి ఒక టీచర్ గారు అప్పుడప్పుడు గన్నవరం వచ్చి ఆమె సండే స్కూల్ తీసేవాళ్ళు. అలాగా తీసినప్పుడు ఒకసారి ఆమె హెబ్రీ బాండ్ గురించి చెప్పారు. నాకు చాలా స్టోరీ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నేను ఇంటికి వెళ్ళి చెప్పాను, అమ్మ అమ్మ నేను కూడా హెబ్రీ బాండ్ అయిపోతాను ఒక రోజు. తర్వాత అట్లా ఎదిగాను. మొత్తానికి నేను బిఎస్సీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి నాకు మనశ్శాంతి లేదు సార్. మనశ్శాంతి లేదు అంటే ఒకే ఒక మాట చివరికి ప్రశ్నలు అవన్నీ అలా ఉంటుంది. కానీ అసలు దేవుడు ఎలా ఉంటారు? నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నారని గ్యారంటీ ఏంటి? నాకు దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధం కావాలి. నేను దేవుడు కలిసి ఉండాలి. బైబిల్లో భక్తులు ఆయన కలిసి ఉన్నారు కదా. దేవుణ్ణి తెలుసుకొని జీవితం వేస్తూ నా సృష్టి తప్ప నేను తెలుసుకోవాలి అంటూ ఎన్నో పోయిట్రీ లాగా రాసుకుంటాను కదా. మనశ్శాంతి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చాలా ప్రయత్నం వచ్చేది. అన్నిట్లో కూడా చాలా టాప్గా ఉండేదాన్ని. కానీ ఇవన్నీ కూడా నాకు మనశ్శాంతి ఇవ్వలేదు. ప్రేమ మనశ్శాంతి ఇవ్వలేదు, తెలివి మనశ్శాంతి ఇవ్వలేదు. ఈ లోకంలో ఉన్న ధన స్థితిగతులు ఏది నాకు మనశ్శాంతి ఇవ్వలేదు. నాకు దేవుడు కావాలి. నేను చర్చ అయినా సరే ఉండి దేవుని చూడాలి అని తప్పన నాలో చాలా చాలా పెరిగిపోయింది. చాలా పెరిగిపోవటం కాదు, అదే నాకు ముఖ్యమైంది. పైకి చదువుకునేదాన్ని, చెన్నైలో చదివాను కాబట్టి రెండు భాషలు మాట్లాడేదాన్ని. నాకు భాష ఉంటే చాలా ఇష్టం. అంత బాగానే ఉంది. ప్రజలు చూడటానికి, ఇంట్లో వాళ్ళు చూడటానికి ఇది చాలా మంచిది, చాలా బాగా చదువుకుంటుంది, ఇలాగ ఏవో అనేవాళ్ళు. కానీ అవేవి నాకు తృప్తి కలిగించేదారు. చివరికి ఏమన్నానంటే, నేను దేవుడి స్మృతించే లోపల నేను నాతో మాట్లాడితే సరే, లేకపోతే నా జీవితంతో నేనేం చేస్తున్నా కూడా మీరు అడగండి, నేను చనిపోవాలి, ఏదో బాగుంటుంది, నాకు ఈ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు ఒక మనిషి నాకు ఇప్పటికే కూడా తీరని ఒక మించిపోయిన ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి 70, 80, 90 సంవత్సరాలు తగ్గితే నర్భానికి వెళ్తానని తెలిసి కూడా ఎందుకు అట్లా బ్రతుకుతాడు, ఎందుకు దేవుణ్ణి అన్వేషించుకోడు అనేది నాకు ఇంకా మిగిలింది. అలాంటి రోజుల్లో పైకి చాలా అర్థం ఉండేదాన్ని, చాలా తలాంతులు కూడా దేవుడు నాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఓకే అంటే లోక విషయాల్లో చాలా బాగుండేదాన్ని, సపోర్ట్ అడుగుతున్నదాన్ని, చాలా మంచిది ఇద్దాం, కానీ నాకు దేవుడు కావాలి. చివరికి దేవుడికి అన్నాను అప్పుడు, నేను ఈ ఫైనల్ ఇయర్ ముగించే లోపల మీరు నాతో మాట్లాడాలి, లేకపోతే నేను చనిపోతాను. అంటే ఎలా చనిపోవాలి, ఎందుకు చనిపోవాలి, అసలు నాతో పట్టిందా ఈ పిచ్చి, అందరికీ ఉంటుందా ఈ పిచ్చి, అందరు బాగానే తిరుగుతున్నారే, వీళ్ళందరి హృదయాల్లో ఏమీ కోరికలు ఉండవా దేవుడి మీద, ఏంటి ఇదంతా లోకమంతా చాలా విచిత్రంగా ఉంది, బట్ వేరిస్తారు దేవుడు ఎక్కడ జరుగుతాడు, నాకు ఎలా వెళ్ళాలి, ఏ వైపు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి వెళితే ఆయన చేతిగా నేను చేయవేయగలను, ఇలాంటివి నా హృదయాన్ని తినేస్తా ఉండేది. అలా నాలో ఉన్న దాహం తీసుకోవడానికి చాలా పుస్తకాలు చదువుతా ఉండేదాన్ని. పుస్తకాలంటే అన్ని రకాల పుస్తకాలు, ఇంకా ఇది అది కాదు, అన్ని చదివేదాన్ని. డిటెక్టివ్ నావెల్స్ దగ్గర నుంచి, సైకాలజీ దగ్గర నుంచి, చేతికి ఏ బుక్ అందుకే సైన్స్ అయినా ఇంకేదైనా సరే, ఎవరికి ఈ పుస్తకాలతో నా దాహాన్ని తీర్చుకోవడానికి ఇష్టపడేదాన్ని. అలాంటి రోజుల్లో ఎలా చనిపోవాలని ఆలోచించేదాన్ని, కానీ ఎందుకు చనిపోవాలి, ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా నేను పేపర్లే, నాకు లైఫ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని ఎవరైనా ఎవరి బిడ్డలు చనిపోతున్నారంటే, ఆ రోజు నేను నన్ను అర్థం చేసుకోకపోతే నా జీవితం కూడా ఇలాగ అంతమంది చేసుకునేదాన్ని కదా, చూసుకునేదాన్ని. అప్పుడు నేను చాలా చాలా పెరోసిస్గా ఉండేదాన్ని, చాలా మంచిదాని మీద ఎంత బాగానే ఉంది కానీ చాలా గర్వంగా ఉండేదాన్ని. చాలా తిప్పి చూస్తే మన డిగ్నిటీ ఏదో పోద్ది అన్న అట్లాంటి గర్విస్తుంది కూడా, ఎందుకంటే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని టాప్లో ఉండేవాళ్ళం కాబట్టి ఆ దుర్బుద్ధి నాకు ఉండేదేమో. అలాంటిది మరి నా అంతా నేను చనిపోలేను కాబట్టి ఎవరో ఒకళ్ళు నన్ను చంపాలి, లేదా నాకు యాక్సిడెంట్ అవ్వాలి, లేదా ఒక నచ్చలేనైనా అవ్వాలి, సంవత్సరం కొంతమందిని చంపి నేను తెచ్చుకోవాలి, అన్ని పిచ్చి పిచ్చి కోరికలు, అన్ని అంటే పిచ్చి కోరికలు కాదు, అప్పుడు నాకు అవన్నీ చాలా సీరియస్ అన్నమాట. చివరికి ప్రభుత్వం అన్నాను, ప్రభావ ఏంటి నేను ఇంత బాధపడకంటే నేను చూడగా, నాకు నీతో వ్యక్తిగతమైన సంబంధం కావాలి, ప్రతి వస్తువుకి ఏదో ఒక పని ఉంటుంది కదా, పని లేకుండా ఏ వస్తువు ఉండదు కదా, నువ్వు నిర్మించిన సృష్టికి కూడా ప్రతిదానికి ఒక పని ఉంది, కాబట్టి నాతో కూడా ఖచ్చితంగా నీకు ఒక పని ఉంటుంది, చెప్పండి నాతో నీకు ఏం పని ఉందో, లేకపోతే నాకు ప్రస్తానండి, అసలు ఎందుకు నాకు ఇలాంటి తలంపులు వస్తున్నాయి అని నాలో నేనే చెప్పాను కదా, ఒక అగ్ని తర్వాత నాలో తగిలిపెట్టదు అన్నట్టుండే. అలాంటి రోజుల్లో ఈ క్షోభ నేను దాదాపు 2 సంవత్సరాలు భరించాను, అయితే దేవుడు నన్ను అనుసరించాడు, నన్ను ఆయన మర్చిపోలేదు. 1970 మే నెల 20వ తారీఖు నేను మా పిల్లలకి చెప్తా ఉన్నాను, రేపు మే నెల 20వ తేదీ 50 సంవత్సరాలు నేను దేవునితో నా నడక ప్రారంభించి దేవుని చేతిలో నా చేయి వేసి దేవుణ్ణి నా అధికారిగా నేను స్వీకరించి, ఎలా జరిగింది అంటే మా నాన్నగారికి బాబు ఒక రాయవెల్లి తీసుకెళ్ళాము, అక్కడ మా అక్క అప్పుడు బిఎస్సీ నర్సింగ్ చదువుతా ఉంది, మేమిద్దరం ఒక రూమ్ లో పడుతున్నాం, అయితే ఇంకా రాత్రంతా ఇదే ఆలోచన ఉండేది నాకు, వేర్ ఇస్ గాడ్, దేవుడు ఎక్కడుంటారు? మీ చేతిలో నా చేయాలి, నన్ను ఎందుకు చూపించారో మీరు చెప్పాలి. మీరు చెప్తే నేను బతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను. ఈ మాటలు ఈ తలంపు తప్ప నాకు ఏమిండవు కాదు. అయితే 12వ 70వ సంవత్సరం 8వ 20వ తారీఖు తెల్లవారుజామున ఆకాశం నుండి ఒక పెద్ద స్వరం బడేల్మని వచ్చింది. ద పీస్ ఆఫ్ గాడ్ బి విత్ యు అనే ఒక స్వరం అది వచ్చి నన్ను తాకింది. నేను సత్మని మంచి క్లాంతి వెనుకొచ్చింది. చుట్టి పచ్చని ఆకాశం చర్చిస్తా ఉంటే ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. అయితే నాకు తెలియని ఒక మానవాతీతమైన శక్తి నా హృదయంలోకి దూసుకొని వెళ్ళిపోతా ఉంది. అది ఎంతసేపు నాకు తెలియదు, అది ఒక నిమిషమా, ఒక సెకండా, లేకపోతే కొన్ని నిమిషాలా, నేను చెప్పలేను. నేను అలాగే నిలబడిపోయి ఉన్నాను. నేను ఏమవుతుందో కూడా నాకు తెలియలేదు. ఆ శక్తి నా హృదయంలోకి వెళ్ళాక ఒక కొన్ని నిమిషాలకి నేను చేరుకున్నాను. ఆ శక్తి ఆగిపోయింది. నా దేవుడు నాకు మనసు శాంతించాడు. నా హృదయంలో ఉన్న భారం అంతా పోయింది. ఏమైపోయిందో నాకు తెలియదు. జస్ట్ ప్లేన్ అసలు చాలా తేలిగ్గా ఉంది. అప్పుడు నాకు 2 తలంపులు వచ్చాయి. ఒకటి, ఐ జస్ట్ ఐమ్ ఫ్లైయింగ్ ది ఎయిర్, ఆకాశంలో ఇలా ఎగిరిపోగలనంటే. రెండు, నన్ను ఒక పక్షి ఈతను పెట్టి చూస్తే నాకన్నా ఒక పక్షి ఈత బరు. అంతా కూడా చాలా క్రతదైపోయింది. ఎవరు కనిపించింది కాదా? ఎవరైనా క్రీస్తునందు నేడలో వాడు నూతన సృష్టి అనే తర్వాత నేను చదువుతున్నాను. కానీ అసలు చాలా విచిత్రమైన నేను వర్ణించలేని ఒక మానవాతీతమైన మార్పు నా జీవితంలోకి వచ్చింది. నేను తెల్లవారే వరకు అలాగే, అది తెల్లవారుజాము జరిగింది, తెల్లవారే వరకు అలా కూర్చున్నాను. ఉదయం లేచి మళ్ళా ఆకాశ స్థితి అంతా చూశాను. మా అక్కలు చెప్పాను. అక్కడ అక్క అన్ని, అమ్మా నేను మా అక్కకి అన్ని షేర్ చేసేదాన్ని. 7 సంవత్సరాలుగా మీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇన్ని తలాంతులు ఉన్నాయి బిడ్డ, నిన్నే కదా ప్రభు అన్వేషిస్తా ఉంది, నిన్నే ప్రత్యక్షపరుచుకోను. రీతిగా నా జీవితం దేవుని చేసి స్టార్ట్ అయింది. అంతా కొత్తదే. అమ్మో ఈ చెట్టు ఇంత కొత్తగా ఉందేంటి, అసలు ఇది నాకు ఎప్పుడు కొత్తగా కనపడలేదే అని ప్రతి ఒక్కటి ప్రతి మనిషి కూడా, వీళ్ళకి దేవుడు తెలుసా, వీళ్ళకి దేవుడు తెలుసా, వీళ్ళకి నిజంగా దేవుడు తెలుసా, ఇంత మంచి నా దృష్టి మారిపోయింది. ఎవరైనా సరే దేవుని తెలుసుకోవాలి, ఎవరైనా సరే దేవుని తెలుసుకోవాలి. ఎంత అపూర్వమైన ఆనందం, మనశ్శాంతో అది నేను వివరించలేను. చెప్పాను కదా, నేను ఎప్పుడైనా మీటింగ్స్ వెళ్ళి సాక్ష్యం చెప్తే చెప్తాను, నా మనసాక్షి తీసి 100,000 మందికి పంచినా కూడా నాకు మనశ్శాంతి ఉంటుంది. ఆ తర్వాత బైబిల్ చదవటం ప్రారంభించాను. కొత్తగా నాకు అర్థమవుతుండడం ప్రారంభమైంది. కిషన్ పదిరాజు చదివాను, మా బైబిల్ క్లాస్లు ఉండేవి. ఎప్పుడు ప్రతి బైబిల్ క్లాస్లో నాతో పరిచేసేది, కానీ చాలా విచిత్రంగా ఉండేది. అది మీరు అందరూ కూడా అనుభవిస్తుంటారు, అంటే మీ సాక్ష్యాలు మీకు ఉంటాయి. అది చదివేటప్పుడు మళ్ళీ బాప్తిజం పొందినవాడు రక్షించబడును అనే మాట కనపడింది. నాకు వెంటనే అర్థమైంది. వాక్యం అనగానే చాలా ఇష్టం. ఏం చెప్తే అది చేసేటో చిన్నపిల్లలాగా మాము, మేము క్రియేట్ అయ్యే వాళ్ళం కాబట్టి చిన్నప్పుడు ఏదైతే ఇతరం తీసుకొచ్చారు. నాకు అర్థమైంది. ఆహా, అప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు మనం అన్నాం, నేను నా ఎస్ఐ ఒకటి అని నేను బాప్తిజం తీసుకున్నాను. వెల్లూరులో ఒక ఇల్లు తీసుకున్నాం మేము. అక్కడ మా నాన్నగారు 3 మంత్స్ హాస్పిటల్లో ఉన్నారు. ఇలా అది ఒక సహవాసం. అక్కడ బాప్తిజం తీసుకున్నా నేను, మా అమ్మగారు, మా అక్క. బాప్తిజం తీసుకొని చర్చిలోకి వెళ్తా ఉంటే నాకు తెలియని ఈసారి పెద్ద స్వరం కాదు, కానీ ఒక చిన్న మెల్లని స్వరం. నేను దాన్ని వివరించలేను. ఆ స్వరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా అత్యవసరమైన పరిస్థితిలో ఆశ్వరం నన్ను వెల్లడిస్తూనే ఉంది. నేను ఆయన ఎప్పుడు విడిపోలేదు, అది నా సాక్ష్యం. అప్పుడు చిన్న స్వరం, ఇట్ వాజ్ సో ప్లెజెంట్, చాలా మధురమైన స్వరం, బట్ కమాండింగ్ వాయిస్. దాంట్లో ఒక ఆజ్ఞ ఉంది, ప్రేమ ఉంది, ఒక పేరింగ్ ఉంది, చెప్పని స్వరం. ఇలా అన్నాడు. అంటే ఆ రోజులో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుకుంటా ఉండేవాడు. యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్ వై యువర్ బోర్న్, యువర్ బోర్న్ ఫర్ మీ, కమన్ ఫర్ మీ. నేను ఎందుకు పుట్టాను అని నువ్వు అడుగుతూ ఉన్నావు కదా, నన్ను నిన్ను నా కోసం పుట్టించుకున్నాను, నువ్వు వచ్చి నాకు సేవ చేయి. చాలా బాగుంది అసలు. సరే నేను చర్చిలోకి వెళ్ళాను, నౌకరించాను, ప్రార్థన చేశాను, అంతా క్రొత్త అయిపోయింది, అంతా క్రొత్త. ఇంకొకటి కూడా నేను చెప్పాలి, దేవుడు మాట్లాడినాక పెద్దస్వరం ప్రతిసారి చెప్పాక మామూలుగా తలుపు కొన్ని పౌడర్ వేసుకుంటాం కదా, దేవుడు కాదు అడిగింది, నా మనసు అడిగింది, ఇది నీకు అవసరమా అని అడిగింది. నేను ఆ పౌడర్ డబ్బా పక్కన పెట్టి నా దేవుడు నాకు ఇవ్వం లేదు కూడా నా పెద్ద అనుకున్నాను, అది పెద్దదాన్ని, ఇది కూడా నీకు అవసరమా అంటే అది తిప్పి నేను చాలా పారేస్తాను. ఈరోజు మరి యొక్క మీ రెండు నేను వాడనండి. అంతా కూడా చాలా విచిత్రంగా దేవుడు నా జీవితంలో ఒక క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. వెంటనే నేను ప్రభు నన్ను ఇలా పిలుస్తున్నారని చెప్పాను. మా ఇంట్లో అంతా కమోషన్ స్టార్ట్ అయిపోయింది. మా అక్క మాత్రం నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసింది. దేవుడు పిలిచంటే సామాన్యం కాదమ్మా, చాలా తక్కువ మందికి వస్తుంది, నేను చాలా అదృష్టవంతురాలు. నువ్వు మరీ లాగే కావాలంటే నేను మా అక్కలాగా మీకు సహాయకరంగా ఉంటాను. కానీ మా నాన్నగారు నన్ను ఎంత ముద్దు బిడ్డలా తీసుకునేవాళ్ళు, నా తండ్రి నాకు డిప్రెషన్ అయ్యారు. ఆ పిలుపు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ పిలుపుని కాపాడుకుంటూ వచ్చి రావడానికి దేవుడు సహాయం చేశారు. మధ్య మధ్యలో చాలా జరిగాయి. రెండు నెలలు మా ఇల్లు వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను. దేవుని ఆత్మ నా మీద చాలా బలంగా ఉండేది. నాకు ఇంకా ప్రపంచంలో దేవుడు నేను తప్ప ఎవరు నేనేమో అనిపించాను. రెండు నెలలు ఇవాక దేవుడే మా నాన్నగారితో మాట్లాడినందు మనకు రప్పించారు. అది నా ప్రారంభ చరిత్ర. అనవేలో మాకు మ్యారేజ్ అయింది, అది కూడా దేవుడు చిత్త ప్రకారం. ఈ ప్రాంతంలో బెల్లి గారని ఆయన చాలా ఆ రోజుల్లో ప్రత్యేక దానికి నాకు దయచేయండి. నేను వచ్చాక గుంటూరు ప్రాంతంలో నాకు తింటే నేను అక్కడ ఉండేదాన్ని. అక్కడ ఆమె పిలిస్తే అక్కడ నేను వాక్యం చెప్తా ఉంటే మీ తర్వాత సేవలు కొనసాగించే వ్యక్తి మీ అమ్మాయే, ఇంటి కోడలుగా తీసుకెళ్ళని చెప్పారండి. అలాగే దేవుడు నాతో కూడా కన్ఫర్మ్ చేశారు. మేము ఒకళ్ళకి ఒకళ్ళు రాలేదు, ఒకళ్ళు ఒకళ్ళని తీసుకోలేదు వివాహం అయిపోయింది. మొన్న ఏప్రిల్ 14వ తారీఖు మాకు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు దేవుడు నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. అయితే నా పిలుపుల గురించి చాలా భయంకరమైన పరిస్థితుల్లో నేను వెళ్ళవలసి వచ్చిన నా పిలుపు నాకు చాలా అమూల్యమైంది. రోజు వరకు కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేసినది. దేవునితో నా యాత్ర 50 సంవత్సరాలు 5 గంటల లాగా గడిచిపోయాయని అనిపిస్తా ఉంది. ఎప్పుడు ముఖం దేవుని చూస్తాను, ఇప్పుడు ఆయన బాగా దగ్గర ఊరిగిపోతానని చేత నాకు చేస్తూ ఉంటాను. సరే 80లో నాకు వివాహమైంది, నాకు 4 పిల్లలు. 92లో నేను మిషనరీ పరిచయం ప్రారంభించాను. ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ గారు గో ఆర్సెండ్ అనే మాట, నువ్వు వెళ్ళి లేకపోతే పంపించు అనే నినాదం. భారతీయ యువతితో, భారతీయుల భారత యవనస్తులతో, భారతీయ ధనంతో భారతదేశాన్ని గెలుద్దాం అనేది వాళ్ళ యొక్క నినాదం. అలాంటి ఒక సంస్థకు చెందిన ఒక దైవకేంద్రుడు మాకు పరిచయం చేశాడు. ఆ రోజుల్లో ఆర్థికంగా మా పరిస్థితి ఒక 300 అలా వచ్చేది నెలకి, నెలకి వారానికి కాదు నెలకి. కానీ చాలా అదే మాకు చాలా తృప్తిగా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అప్పుడు మేము అనుకున్నాం ఇలాగా తప్పకుండా ఈ మిషనరీ బాధ్యతలు మనం ప్రోత్సహించాలని మీ ఇద్దరం ఆలోచించారు. అందరూ మా తప్పుడు కూడా ప్రయత్నించారు. ఒకరోజు బైబిల్ చదువుతా ఉంటే మొక్క వార్త 5:20 నేను శాస్త్రం నీతి పరిచయం నీతి కన్నా అడుగుంటాను ఎలా మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశించారని మీకు ముందుగా నేను మీతో చెప్తున్నాను అనే మాట కనపడింది. నాకు బైబిల్లో ఏ మాట అయినా నాకు ఎవరూ లేరు హెల్ప్ చేసేవాళ్ళు. అన్ని కూడా చిన్నపిల్లలాగా దేవుని అడగటం నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. అప్పుడు నేను అన్నాను, ఊపయ్య ఈ శాస్త్రులు ఎవరు ఈ పరిచయలు ఎవరు నాకు అసలు తెలియదు ఇలాగే. వాళ్ళు ఎవరో వాళ్ళ నీతి ఏంటో నాకు తెలిస్తే కదా నేను నా నీతి నడిచిన చేసుకుంటాను అన్నాక అప్పుడు మళ్ళా బైబిల్ చదివి నాకు అర్థమైంది వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు తీసి ఆనందించేవాళ్ళని. అప్పుడు మేము ఇద్దరం ఆలోచించి ఆ ఉన్న దాంట్లోనే మనం 15% తీయాలి అనుకున్నాం. అలాగే 20, 30, 40, 50 వరకు వచ్చాము. దేవుడు సేవను అభివృద్ధి చేశారు. అనేక రంగాల్లో దేవుడు మమ్మల్ని ఆడుకోవటం ప్రారంభించారు. ఫస్ట్ మిషనరీని మేము స్పాన్సర్ చేసినప్పుడు 600 రూపాయలు. నిజంగా అవి డబ్బులు ఎలా వచ్చాయో మాకు తెలియదు. నేను చెప్పే సాక్ష్యాలు చాలా ఉంటాయి. ఎస్ఎంఈడి వాళ్ళని ఫస్ట్ ఎస్ఎంఈడి వాళ్ళు ఒక 8 మంది వచ్చారు. ఇద్దరు పిల్లలతో అన్నమాట, 6 ప్లస్ 2 పిల్లలు. మా ఇంట్లో ఏమీ ఉండేవి కాదు, చాలా సింపుల్ లైఫ్. చాలా ఏడ్చేదాన్ని, ఎంత వెల్త్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత పేదరికం ఏంటి, సాయంత్రం పేదరికం ఆ శక్తి కదా అనేదాన్ని. కానీ దేవుడు అన్ని విధాలా కూడా పరీక్ష చేశారు. ఫస్ట్ సాక్ష్యం మిషన్స్ గురించి నేను చెప్పేది ఏంటంటే, హార్లిక్స్ బాటిల్కి చిన్న అరకు నూనె ఉంది. ఆ పూట వంట చేసి బన్నార పెట్టిద్దాం అనుకున్నాం. వాళ్ళు 3 రోజులు ఉన్నారు, 4 రోజులు ఉన్నారు అంటే వచ్చిన రోజుగా కలిస్తే. 5 రోజు తెల్లవారు చాము ఉన్నారు. ఆ 4 రోజులు ఆ నూనె అలాగే ఉంది, ఆ నూనె అలాగే ఉంది, అలాగే ఉంది, అది కరగలేదు. ప్రతి పూట వంట చేశాను, బాగా వంట చేసి పెట్టాను. ఈ డబ్బులు ఎలా వచ్చాయో తెలియదు, మేము వంటలు ఎలా చేసామో తెలియదు, నాకు అసలు వంట చేయటం అంత రాదు, వాళ్ళకి ఎలా పెట్టానో నాకు తెలియదు. ఇది మిషన్స్ గురించిన ఫస్ట్ సాక్ష్యం. వాళ్ళు ఎదిపోయారు తెల్లవారు జాము. నేను పిల్లలకి టిఫిన్ పెడతామని నూనె తీస్తే నూనె లేదు. అప్పుడు ప్రభు నాకు అర్థమయ్యేలా చేశాను, నువ్వు మిషన్స్ స్పాన్సర్ చేస్తే నీదేమి పెట్టాయంతా నేనే తీసుకుంటాను. ఇలాగా మా జీవితంలో మిషన్స్ స్టార్ట్ చేసాం. అది ఎస్ఎంఈడి, ఆ తర్వాత ఐఎం స్పాన్సర్ చేయటం మొదలు పెట్టాం. ఎస్ఎంఈడికి ప్రస్తుతం మేము మా ఫ్రెండ్స్ ఎవరికైనా 5 నిమిషాలు మాట్లాడితే మేము మిషన్స్ చెప్తాం. 3 నిమిషాలు మిషన్స్ చెప్తాను, 2 నిమిషాలు నాకు ఆక్సిజన్ చెప్తాను, దేవుళ్ళు పెరకడం నేను చెప్తాను, 10 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు మిషన్స్ చెప్తాను, మిగతా 5 దేవుడి కోసం చెప్తాను. ఓ వ్యక్తి తర్వాత వెళ్తారా నరకానికి వెళ్తాడు, అది తప్పితే నా ధ్యేయం. నో ఫేమ్ నోనే, మళ్ళీ ఎవరు గుర్తించక్కర్లేదు, మనకే పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు. ఒక మూల కూర్చొని ఉంది దేవుని జ్ఞానం పరిస్థితి ఆయన పరిచయం చేస్తే చాలు అనేది నా ఉద్దేశం. అలాగా ఎస్ఎంఈబి మిషన్స్ ప్రస్తుతం మేము మా ఫ్రెండ్స్ అలాగ తెలిసిన వాళ్ళకి చెప్పి చెప్పి 65 మంది మేము స్పాన్సర్ చేస్తా ఉన్నాం. ఒక్క ఎస్ఎంఈబి 65 కన్నా ఎక్కువ అనుకుంటున్నాను. యాక్చువల్గా పాల్పడారు తెలిసి ప్రతి సంవత్సరం మిషన్ పూర్తి వెళ్తూ ఉంటారు. నేను వెళ్ళగలిగినంత కాలం వెళ్ళాను, ప్రస్తుతం ఎంత ప్రయాణాలు చేయలేను. నాకు సరిగ్గా నిన్న నాకు కాన్సెన్స్ లో క్యాన్సర్ వచ్చి నేను బాగయ్యి 7 సంవత్సరాలు. దేవుడు ఎన్నో దండాల నుంచి నేను బయటకు తెచ్చాడు. ఆ తర్వాత నేను ఐఎం స్పాన్సర్ చేసి ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ స్పాన్సర్ చేయటం ప్రారంభించాం. ఆ తర్వాత విశ్వానికి ఎలాగో స్పాన్సర్ చేస్తానే ఉన్నాం మొదటి నుంచి. తర్వాత ఒకరోజు నాకు అనిపించింది బైబిల్ చదువుతా ఉంటే, దశభాగము ప్రతిష్ట కానుకలను మీరు ఇవ్వాలి కదా అని. అప్పుడు మళ్ళీ ఆలోచించాను, ప్రభా దశభాగం అంటే ఆల్రెడీ నేను అది చదివేటప్పటికి నేను 40% చేస్తా ఉన్నాం. దేవుడు నెమ్మది నెమ్మదిగా మిషన్స్ లో ఆరంభించారు. ఆ తర్వాత లోకల్ తెలుసు టీవీలో మాట్లాడేదాన్ని 2006 నుంచి శుభవార్తలు మాట్లాడటానికి దేవుడు సహాయం చేశారు. నేను శుభవార్తకి వెళ్ళినప్పుడు చెప్పాను, వాళ్ళు మేకప్లు అన్ని వేసుకోవాలంటే అది ఎప్పుడు కూడా నేను రాయని, నా జోలికి రాకండి మీరని. దేవుడు సహాయం చేస్తా ఉన్నారు. తర్వాత చెప్తాను, ఎప్పుడు నా ప్రోగ్రామ్ కి పానుకులు విరాళాలనే మాట ఎన్నడూ పెట్టకూడదు. నాకు దేవుడు ప్రొవైడ్ చేస్తారు, ఆయన బిల్ పే చేస్తారు, నేను మాట్లాడతానని చెప్పాను. దేవుని స్తోత్రం. అలాగా ప్రతి విషయానికి ఒక తండ్రి లాగా ఆయన మమ్మల్ని పోషిస్తా ఉంటాడు. నాకేమీ చదివి ఉండదు. మహేష్ గారు వచ్చారు, చాలా మంది తెలుసు మా ఫ్యామిలీ సెంటర్. ఆ తర్వాత ప్రతిష్ట కాంతిని గురించి ఆలోచించాను. అప్పుడు అనుకున్నాను, ప్రభు ఐఎం చేస్తున్నాం, అసెంబ్లీ చేస్తున్నాం, మరి విశ్వమాణి చేస్తున్నాం, ఏదైనా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు, ఈ ప్రతిష్ట కాంతి నడిపిస్తాను అనేసి ప్రార్థన చేస్తున్నప్పుడు చెన్నై నుండి అందుల మధ్య పనిచేసే వాళ్ళు వచ్చారు. మిషన్ టు ద బ్లైండ్ చాలా అత్యధికమైన ఆనందం అయింది. కాబట్టి ఇప్పుడు మిషన్ టు బ్లైండ్ తరఫున కూడా మేము కొంతమంది మిషనరీని స్పాన్సర్ చేస్తా ఉన్నాం. ఆ తర్వాత నాకు హిజరాలు అంటే చాలా భారం. తెలుగు వాళ్ళు ఎంత ఇచ్చిన వస్తాయో నేను నాకు చాలా ఏం చేస్తాడు ఇలాంటికి ఇలా నాకు చూడతాను నేను ఏం చేసి ఉండేది అని వాళ్ళకి ఆత్మ ఉంది కానీ వీళ్ళెవరు పట్టించారు వీళ్ళు చెప్తారు అని నాకు చాలా దుఃఖం వచ్చేది. టైంలో వాళ్ళు చదువుకుంటా ఉంటారు వెళ్ళకి నీకు నేనన్నా చేయగలనా నేనన్నా చేస్తాను నేను ఏడుస్తున్నానని ఎంత కొండ కానీ నాకు వాళ్ళని చూడగా చాలా దుఃఖం వచ్చేది. అలా ఒక 8 సంవత్సరాల నుంచి అలాంటి భారంతో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య పనిచేసే సోదరుడు వచ్చాడు. అప్పటి నుంచి కూడా ఇది 9వ సంవత్సరం వాళ్ళని అతన్ని కొంత స్పాన్సర్ చేస్తూ ఉంటాను ఉంటాం మేము. అలాగే సంవత్సరానికి ఒకసారి లేక 2 సార్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకి వార్త చెప్పి బాధ్యత ఇచ్చి ఫోన్లో ఉండండి, పర్లోకరాజ్యం వెళ్తారు, మీకు చాలా స్పెషల్ ప్లేస్ ఉంది పర్లోకరాజ్యంలో అని వాళ్ళతో ఎల్లప్పుడూ కాంటాక్ట్ లో ఉంటాను నేను. కొన్నపడా వాళ్ళకి భోజనాలు అవి పంపించాను. మనం ఏం చేసినా రాయకుండా చేయాలి. అది మన చేతిలో నుంచి దేవుడి చేతుల నుంచి మనం తీసుకొని అవసరమైన వాళ్ళ చేతిలో పెడుతున్నాం అనుకుంటా ఉంటాను నేను. అలాగే 2 ఏళ్ళకి అంజలి వచ్చింది. అది అంజలి నన్ను మమ్మీ అని పిలుస్తాను. చాలా ఆనందమైంది. నేను ఇద్దరం కూర్చొని మాట్లాడి అప్పుడు 2 సంవత్సరాల క్రితం శుభవార్తలు 3 ప్రోగ్రామ్స్ చెప్పాను. ఇవి అందరికీ కూడా నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు మనుషులే, అందరికీ వాళ్ళ మీద భారం ఉండాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ఆదరించాలి. అలాగా అంజలికి చెప్పాను ఇది నా భారం అని. ఇప్పుడు అంతటి మమ్మీ నీకున్న భారం అంతటికన్నా ఎక్కువ తీర్చేసారులే దేవుడు నీకు దేవుడు. అలాగే అంజలిని తీర్చి శుభవార్త నుంచి ఈ సీట్లో తెప్పించాను. దేవుని దయ, దేవుని యొక్క ప్రణాళిక అంటే మనం ఏమి కాదు, దేవుడు యొక్క గార్గిని కూడా వాడుకోగలరు. అలాగే దేవుడి గార్గిని వాడుకున్నారు అనుకుంటా ఉంటాను. దేవుళ్ళు ఎన్నడు నేను తప్పిపోయినా నా దేవుడు ఎప్పుడు కూడా తప్పిపోలేదు. నేను ఆ మాట చెప్పగలను. నా పిల్లకి నేను చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాను. ప్రతిరోజు ఆ మాట వింటాను, సంబంధించి అనే మాట 83లో పుస్తకాలు రాయడం స్టార్ట్ చేశాను. నేను కాదు, దేవుడు నాతో స్టార్ట్ చేయించారు. వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా గేయాలి, కథలు రాయడం అలా ఉండేది. ఎందుకంటే ఎక్కువ పుస్తకాలు చదివేదాన్ని. దేవుడు ఒక ప్రఖ్యాతిగా చిన్న రచయితని అవుతాను అని అడిగేదాన్ని. అంటే దేవుళ్ళు నన్ను దర్శించక ముందు ఆ కోరిక ఉండేది. దేవుడు అలాగే నా కోరిక తీర్చారు. వైఫల్యంలో కూడా సాహిత్యంలో దేవుడు నాకు తన దయని బట్టి మాటంతా స్థానాన్ని ఇచ్చారు. 83లో 4వ సంవత్సరం ఫలాంగిక బుక్ బయటకు రావడానికి సహాయం చేశారు. ఆ తర్వాత 90 చాలా బుక్స్ వచ్చాయి. 90-92 ప్రాంతం నుండి స్త్రీల కొరకు పుస్తకాలు రాయాలన్నా, అంటే స్త్రీల క్యారెక్టర్ తీసుకొని రాశాను. భావాలకి దేవుడు రాయించారు, సారీ దేవుడు రాయించారు. ప్రకాశించిన వనికలు, ఇట్ల వనికలు, అట్లా అన్ని వనికలే. ఎట్లా వస్తాయో ఆ టైటిల్ నాకు తెలియదు. ఒక స్త్రీ గర్భం దాల్చినట్లుగా అవన్నీ వస్తాయి. దాదాపు ఇప్పటికీ 9 పుస్తకాలు టోటల్ గా ఒక 20-25 పుస్తకాలు ప్రతి పుస్తకాల్లో కూడా దేవుడు పెట్టారు. నాకు ఉపయోగ ఉండదు, పరిచయం అన్ని నేనే రాసేసుకుంటాను. నాకు అసలు తెలియదు ఫస్ట్ అలా రాసినట్లు అంతా కూడా దేవుడు నథింగ్ నా దగ్గర ఏమి లేదు. నేను ఏమంటానంటే నేను ఒక పాపిని, నా దగ్గర ఏ మంచి అన్నా ఉంటే అదంతా ఏసైదే. ఏ చెప్పినైనా రాస్తే అది ఏసైదే, ఏ పరిచర్ అయినా చేస్తే అది ఏసైదే. నేను ఒక ధూళిని, ధూళి కూడా కాదు, ధూళి ధూళిలో ఒక రేణువుని అంతే. బట్ ఆ రేణువు అంతా కూడా ప్రేమతో నింపారు దేవుడు. మాకు నలుగురు పిల్లలు, నేను ఫస్ట్ మిషన్ మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు మిషనరీ అవుతారంటే మాకు ఎంత అప్లేషన్ నిలబడింది. 5 సంవత్సరాలు ఆరు ఏదో చేస్తే చదువుతుంది, ఎందుకు నాన్న నిలబడ్డాయంటే నువ్వు మిషనరీ లేచి నుంచో అని ఒక స్వరం ఏర్పడింది నాకు అని. అలాగే ఆ పాప మెకానికల్ ఇంజనీరింగ్ దీవెనలో చదివాక చాలా జాబ్స్ చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. కానీ ప్రభు చిన్న రేపు జాయిన్ అవుతుందనగా ఈరోజు ఏదో ఆటంకం వచ్చేది. దేవుడు కంపు మార్పిండే విష్ణు అనిపించాడు. అలాగే ఒక మిషనరీ బిడ్డ కావాలి ప్రజా, సొంతగా పంపలేము అని మేము మరి ప్రార్థించినప్పుడు ఒక కాన్వర్స్ బాబుని దేవుడు మాకు ఇచ్చారు. ఎప్పుడైనా బాబుతో సాక్ష్యం కూడా చెప్పించుకోవచ్చు. మీరు వాళ్ళు ఫస్ట్ జార్ఖండ్ లోని, అది చాలా రిమోట్ ఏరియా అప్పుడు, జార్ఖండ్ లోను, తర్వాత యూపీ షాన్సీలోను, మధ్యప్రదేశ్ లోను కొంతకాలం చేశాక ఫస్ట్ పాప గుజరాత్ లో చేసింది. తర్వాత తనకు మ్యారేజ్ అయింది. ప్రస్తుతం వైజాగ్ లో ఏపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు వాళ్ళు, ఇద్దరు పిల్లలు. నా రెండవ పాప కూడా జార్ఖండ్ లో వాలంటీర్ గా చేస్తా ఉంది. ఇద్దరు కొడుకులు జీవితం అంతా కలిసి వస్తే మాట చెప్తాను. నాకు చాలా నమ్మదగిన దేవుడు, తండ్రి, అన్నయ్య, ఫ్రెండ్, సమస్త దేవుడు నాకు. నేను ఇందాక చదివిన మాట దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఇహో అని నేను వచ్చేవరే 7-3 ఇహో అని నేను దాన్ని పాపు చేయించాను. ప్రతి నిమిషంలో నేను దానికి నేను కట్టుతున్నాను, మీరు రాకున్నట్లు దివారాత్రం దాన్ని కాపాడుతున్నాను. సత్యం అది అర్థం కాక ఓహో నాకు ఏ జబ్బులు రావేమో అనుకున్నాను. కానీ నేను చాలా జబ్బుల్లో నుంచి బయటకు తెచ్చారు. క్యాన్సర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ నాకు బడదెబ్బ తగిలి దాదాపు వెళ్ళిపోయాను, చావులోకి వెళ్ళిపోయాను. అవన్నీ దేవుడు నాకు సాయం చేశారు. కానీ ఈ మాట నాకు అర్థమయ్యేటట్టుగా, కింద వచ్చి నేను చూసాక నాకు అర్థమయ్యేటట్టుగా చేశారు. అఫ్కోర్స్ దేవుడు నాకు మంచి కాపాడుగా మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పుడు నాకు 70 నిన్న 70 ఉన్నాయి. మా వివాహం 40 ఉన్నాయి. 4 సంవత్సరాలు కూడా పరిపూర్ణమైన కావాలని దేవుడు నా ద్వారా చేయించుకున్నారనేది నా సాక్ష్యం. తర్వాత వచ్చి నేను చదివితే కానీ నాకు అర్థం కాలేదు. నా ఎందుకు రోగం లేదు, గర్భపడలు బలవర్గా తీసేట్లేదు, నేడులో ఇబ్బంది చేయాలి వాళ్ళు, నేను వాటిలోనికి విడిగా చేసి గర్భపడాల్సిన కాల్చేది. ఇక్కడ నేను చెప్పేది నేను నేర్చుకున్నా చెప్తున్నాను. ఎప్పుడు నేను శుభార్తలో మాట్లాడినా నేను నేర్చుకున్నాడో చెప్తాను. ప్రస్తుతం వాయిస్ మెసేజెస్ ఇస్తున్నాను, యూట్యూబ్ లో కనిపిస్తా ఉన్నా. మన దేవుల్లో మన మీద దేవునికి మనం ఏదేమి కోపం ఉండదు. ఎందుకంటే ఆయన రక్తంతో మనం కొలుస్తున్నారు. వీఆర్ సో ప్రేషియస్. ఆయన పంపాలో కాపాడుకుంటారు. కానీ మనలో పాపం ఉంటే మాత్రం ఆయన యుద్ధం చేసేవాళ్ళలాగా మన మీద పడతారు. ఏ పాపం ఆయన ఒప్పుకోడు, మనం కూడా ఒప్పుకోకూడదు. ఒక క్రైస్తవుడంటే పాపాన్ని అప్పగించుకుంటాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అది చిన్న తలంపు కూడా కావచ్చు, అది దేవుని మనల్ని సపరేట్ చేసేస్తాడు. కాబట్టి చాలా అప్రమత్తంగా మనం కాపాడుకోవాలి. 2 కొరింథీయులు 2 తల్లిలో ఉంటుంది, నశించే వారి పట్లను, రక్షించబడే వారి పట్లన మేము దేవుని తీసుకు వాసమే అయ్యున్నాం. మరి ఆ ప్రభు తల మీద 2 రోజులు తింటే ఆయన సిలువ చూస్తారంట. ఆయన తల మీద అత్తర తీసింది. ఆ అత్తరి కలిసి మరి ప్రేమ అంటుంటారు. లాజరు పునర్ధాన సువాసనతో ఆయన పక్కన కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచారు. మార్త పరిచర్య చేసింది. పరిచర్య చేసేవాళ్ళు కావాలి, పునర్ధాన సువార్త చెప్పేవాళ్ళు కావాలి, ప్రేమతో నయపాదాలు అభిషేకించగలిగిన వాళ్ళు కావాలి. మార్త వంటల వాసన వచ్చిందంటాను. మరియ సుగంధం అత్యజ తమాంశ వాసన వచ్చింది. కొందరు చుట్టారు, వాళ్ళలో నుంచి ఆ కోపం దూసిన బయటకు వచ్చాయి. కొందరు చనిగారు, కొందరు భోజనం చేద్దామని వచ్చారు, కొందరు తిందామని వచ్చారు. రకరకాల మనుషులు అక్కడ ఉన్నారు. మనం దేవునికి ఏం చేస్తున్నాం? మన దగ్గర నుంచి ఏసు వాసన వస్తుంది. మనం దేవుని మీద ఎలా ఆధారపడ్డాం? భక్తి ఎలా చేస్తున్నాం? భక్తి ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, మనం ఎవరైనా 10 మంది మధ్య అవమానపరిస్తే మన భక్తి బయటకు వస్తాయి. మనల్ని చేసిన దాన్ని ఎవరైనా నేనే చేశానని మనం పక్కనే నిలబడి చెప్తే అప్పుడు మనం నోనం దాకా ఉండగలిగితే అది భక్తి. ఇలా చాలా చిత్రాలు ఉంటాయి నా దగ్గర. కాబట్టి దేవునికి మీరందరూ కూడా నమ్మకంగా, నేను చాలా సంతోషించాను మహేష్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు. నేను బాబు గారిని పిలుస్తాను, ఎందుకంటే నా కొడుకు పెద్దలు, అలాగే మహేష్ కూడా మహేష్ గారు కూడా అనుకుంటాను. నేను ప్రతి సంవత్సరం చిన్న ప్రార్థన చేసుకుంటా ఉంటాను. సంవత్సరం చివరిలో చేశాయ్యా నాకు తెలియదు, ఇంకా కొత్తది ఏదన్నా ఉంటే అందులో కూడా నాకు పాల్గొంపులు ఇలా అడుగుతా ఉంటాను. అలా ప్రార్థించుకున్నాను. జస్ట్ 1 or 2 days అయితే 2 రోజుల్లో మా ఇష్ట మైండ్కి వచ్చారు. ఓకే, మామూలుగా పోలీస్ వారిని కాపాడుకోవచ్చు అంటాను, కానీ ఇంత భారంతో చేయట్లేదు. అనే రోజు కూడా మీ దయించి 5 గంటలకి నేను కూడా ప్రేయర్ చేస్తాను. దేవుడు ఇది నా సాక్ష్యాన్ని మీ అందరి హృదయాన్ని దగ్గరకు వచ్చిందాక పాపం దేవుడిని మమ్మల్ని ఏర్పాటు చేసి పెద్ద ప్రతి తలంపు ఆయన పాదాలకి సమస్తి తీయించడానికి మీ అందరి కొరకు ప్రార్థించే వాళ్ళు, స్వామిపై ప్రార్థించే వాళ్ళ భారంతో ప్రార్థించే వాళ్ళు దేవుని అన్ని కూడా చేర్చారు కాబట్టి అంటే స్థితి చెల్లిస్తూ మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా జీవించి కాపాడాలని ప్రార్థిస్తే నేను నా మాటలు చూస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ కొరకు, ఈ పరిచయం కొరకు మా అందరి కొరకు ప్రార్థన చేస్తే తర్వాత మేము విజ్ఞాపన ప్రార్థనకు వెళ్తాం.
స్వామి భూమి ఆకాశాలు పట్టజాలను స్తోత్రాలు ఈ కాలం సన్నిధిలో కుమ్మరిస్తున్నాయి. పోలీస్ సిబ్బంది అంతటి కొరకు, చిన్న వాళ్ళ కొరకు తండ్రి, ప్రతి ఒక్కరి కొరకు ఆయా విధుల్లోనే బిడ్డలు నిలబడుతుంటారు. మీ సన్నిధి ప్రతి ఒక్కరు అనుభవించడానికి సహాయం చేయండి. వారు ఎదుర్కొన్న ప్రత్యేక సవాళ్ళు, డ్యూటీస్ లో ఉన్న విషయాల్లో, వారి వారి కుటుంబాల్లో, ప్రత్యేకంగా ఈ దినాల్లో ఎవరికి వ్యాధి సోకకుండా సహాయం చేయండి. ఈ కాపుగల భద్రత సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి ఒక్కొక్కరిని వారి వారి విధానంలో మీరు నేర్చే పాఠాలు నేర్చుకుంటే మీకు మరింత సన్నిహితులవుతూ ఒక సవాణిగా అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలు గమనించుకోమని ప్రార్థిస్తే ఈ యొక్క కోరికను నానాటి ఇంకా నా అభివృద్ధి పరిచే అనేకులు ఆయన 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 ఇందులో చేరి ప్రతి ఒక్కరు రక్షింపబడని వ్యక్తి అంటూ ఎవ్వరూ లేకుండా మీరే మార్గాలు సరాలను చేయమని ఈ దినాన్ని మాకు ఇచ్చారు ప్రభా. దీన్ని ప్రేమతో స్వీకరిస్తూ పరిశుద్ధంగా మరలా దీన్ని సమర్పిస్తే మహాభాగ్యం దయచేయమని మీ కృపతో మమ్మల్ని ఎదుర్కొంటున్నందుకు ఇదే కాలంలో నిన్ను స్థితిస్తూ ఏసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.
ఆమెన్. దయచేసి కాల్స్ మ్యూట్ లో పెట్టుకోండి, అన్మ్యూట్ చేస్తా ఉన్నాను. మనం ప్రార్థించేద్దాం. ముఖ్యంగా మరి స్త్రీలు ఏం చేయలేరు, మహిళల వాళ్ళు ఏమీ కాదు, ప్రభు పరిచయం జరగదు అన్నది ఒక భ్రమ ఉంది. కనైడాస్ కడ్డర్ మనతో మాట్లాడుతూ ఉంది, ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తే అనేక మందికి తల్లిగా ఆయన మారుస్తాడని చెప్పి అవి జీవితం మనతో మాట్లాడుతుంది. వెల్లూరులో హాస్పిటల్ కట్టబడడానికి ఆమె కారణం. ఒక హైనియమ్మ జీవితం మన సవాల్ చేస్తూ ఉంది. మచిలీపట్నంలో ఆవిడ చేసిన సేవ అంతా కూడా మన సవాల్ చేస్తూ ఉంది. బేరమ్మ జీవితం మన సవాల్ చేస్తూ ఉంది. నెల్లూరులో ఆవిడ చేసిన సేవ అంతా. మదర్ గర్ల్స్ జీవితం మన సవాల్ చేస్తూ ఉంది. అందరూ స్త్రీలున్నారు, మహిళలున్నారు, తల్లులున్నారు, మన గర్భాన్ని పుట్టిన చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి మన దృక్పథం మారాలి. ప్రభు ఆయన మహిళలను ఎంత ఉన్నతంగా వాడుకుంటాడో, మిషనరీ జీవితాలు మనతో సూటిగా మాట్లాడుతూ ఉండగా మన పిల్లల విషయమే మనం అలాంటి దృక్పథం కలిగి ప్రార్థించేద్దాం. మన జీవితాలను కూడా ప్రభు నన్ను వాడుకోవాలని చేతికి అప్పచెప్తే ఆయనకి ఏ వ్యాధం లేదు. ఉన్నతంగా అనేక మందికి దీవెనకరంగా మా అందరి జీవితాన్ని వాడుకోవడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ముఖ్యంగా మన సంఘాల కొరకు ప్రార్థించేద్దాం. మిషనరీ సంఘాలు తీసుకునేవిగా ఉన్నాయి తప్ప ఇచ్చేవిగా లేవు. మిషనరీ దర్శనం సంఘాలకు లేదు. కానుక పెట్టిలో 100,000 రూపాయలు మునిగిపోతున్నాయి. ఉన్న మందిరాలు కూల్చేసి మళ్ళా వృధా ఖర్చుతో కొత్త మందిరాలు కడుతున్నారు తప్ప పేదల పరిచర్య, మిషనరీ పరిచర్య, సువార్త పరిచర్య, సువార్త భారం లేదు. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రవర్తిద్దాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు సమయం తీసుకోండి. మిగతాలందరూ ఏకీభవించండి. మీరు కాల్స్ మీట్ లో ఉంచుకోండి. వాయిస్ లోలో ఉన్నాము. దగ్గర పెట్టుకుని చేయండి.
అయ్యా కృప చూపించినందుకు స్తోత్రం నాయన. అయ్యా కృప చూపించినందుకు స్తోత్రం ప్రభా. మీకు స్తోత్రం నాయన. అయ్యా నాయన మీ బిడ్డ ద్వారా నాయన అద్భుతమైన సాక్ష్యమును వినిపించారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. అయ్యా నాయన తల్లిదండ్రులు ప్రభా నాయన మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా అనేకులకు నాయన ఆశీర్వాదకరముగా మార్చిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. మీ చల్లని మెల్లని స్వరముతో మీరు మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. అయ్యా మాతో మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రం ప్రభా నాయన. మా అందరితో కూడా మాట్లాడండి ప్రభా. స్తోత్రం. మేము మీ ఎందుకు వచ్చినట్లుగా మీరు మాకు సహాయం చేయండి నాయన. ఎప్పుడైతే మేము మీరు ఎందుకు వస్తామో ప్రభా మీరు మమ్మల్ని విడనాడు వారు కారు నాయన. అయా సహాయం చేయండి నాయన. ఎల్లప్పుడు మీ సన్నిధిలో ఉండేటకు సహాయం చేయండి ప్రభా. స్తోత్రం నాయన. అయా స్త్రీ తల్లులు ప్రభా ఎంత సేవ చేసి ఎంత గొప్పగా సేవ చేసి నాయన మీ కృపలో మీ దయలో ప్రభా అనేక మందిని ప్రభా మీ అద్దకు నాయన మార్చిచున్నారు నాయన. అనేక మందిని రక్షిస్తున్నారు ప్రభా. అనేక మంది వరకు నాయన ఎంతో త్యాగపూరితమైన జీవితాలు చేస్తూ ఉన్నారు ప్రభా. సహాయం చేస్తూ ఉన్నారు నాయన. మాకు తెలియపరుస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం ప్రభా. బిడ్డలందరినీ నాయన మీరు ఎక్కల కింద భద్రపరిచారు, బలపరిచారు, ఆరోగ్యమని ఇచ్చారు, స్వస్థతని ఇచ్చారు నాయన, కృప ఇచ్చారు ప్రభా. నిరంతరము నాయన మీతో నడిపిస్తున్నారు ప్రభా నాయన. మీరు నాయన వారితో ఉండి నాయన అయా అనేక మందిని ప్రభా నడిపించుకున్న మార్గమును సరాగము చేస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రం 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 నాయన. గొప్ప దేవ స్తోత్రం ప్రభా. అయ్యా నాయన మమ్మల్ని కూడా నాయన అయ్యా మీ కృపలో మీ దయలో ప్రభు మమ్మల్ని నిలబెట్టండి నాయన. మా కుటుంబాలను నిలబెట్టండి ప్రభు. స్తోత్రం. మా బిడ్డలను ఆయన మీ హస్తంలో ఉంచుకోండి ప్రభు. స్తోత్రం నాయన. మీ కృపకు పాత్రలుగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. సహాయం చేయండి దేవ. ఎవరు ఏమి చేయాలో ప్రభు అయా మీరు మార్గాల్ని తెరవండి నాయన. మీ చల్లని మెల్లని స్వరముతో మాతో మాట్లాడండి ప్రభు. స్తోత్రం నాయన. మీ కృపకు పాత్రలుగా మమ్మల్ని మార్చుకోండి నాయన. యజ్ఞమైన మమ్మల్ని ప్రభు నాయన ఈ రీతిగా చేరి ప్రభు మిమ్మల్ని స్తుతించటకు నాయన. అయా మహిమ పరిచయం ఇచ్చిన సమయంలో బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. అయా పరిచయం చేసిన ప్రతి బిడ్డను కూడా నాయన సంఘ కాపరులను ప్రభు నాయన అయా మీ హస్తంలో భద్రపరచండి నాయన. సహాయం చేయండి నాయన. అయా విశ్వాసుల నిమిత్తమైన అనేక విధాలుగా నాయన ప్రయాసపడి భారము వస్తున్న బిడ్డలను ప్రభు ఒకసారి చేర్చండి నాయన. ఈ కష్ట కాలం అందు శ్రమల కాలం అందు ప్రభు బిడ్డల ప్రభు కృపతో నింపండి నాయన. సహాయం చేయండి దేవ. స్తోత్రం 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 రాజా. అయా కృపతో నింపండి నాయన. అయా పోలీసు వారికి ఉన్నటువంటి బిడ్డలందరినీ నాయన వారి కుటుంబాలలో నాయన ఎవరైతే రక్షణ మార్గం లేదో ప్రభు నాయన రక్షించటకు సహాయం చేయవరు మీరు అక్కరే ప్రభు నాయన. అయా మీ వలనే సాధ్యమవుతుంది ప్రభు. సహాయం చేయండి నాయన. అయా మమ్మల్ని ప్రభు నాయన అయా స్తోత్రం సాతానిక శక్తుల నుండి అయా కుంగిపోయే పాతాళము నుండి నాయన అయా స్తోత్రం నాయన కటసర్పముల నుండి క్రీస్తు విరోధి నుండి అబద్ధ ప్రవర్తన నుండి ప్రభు మీరు రక్షించువారయ్యున్నారు తండ్రి. స్తోత్రం నాయన. బలపరచువారయ్యున్నారు ప్రభు. మీకు స్తోత్రం నాయన. అయా మీ యొక్క మార్గమును మనం తెలియపరచువారయ్యున్నారు ప్రభు. మీకు స్తోత్రం నాయన. అయా అయ్యా మీ దారిలో ప్రభు అని మీ నడిచేకు సహాయం చేయండి నాయన. కుడితట్టు ఎడం తట్టు తిరగకుండా ప్రభు నాయన మీ వైపు మాత్రమే చూసే బిడ్డలు కానీ మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క మరిన్ని విడుదల కలిగించేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా సులువుగా చిక్కు పెట్టే ప్రతి పాపము నుండి నేను ప్రతి భారము నుండి నాయన మమ్మల్ని రక్షించేవారు మీరే ప్రభు. అయ్యా సహాయం చేయండి. మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభు. పవిత్రపరచండి ప్రభు. స్తోత్రం. మరి అస్వరం జ్ఞాపకం చేసుకోండి. అయా స్తోత్రం స్తోత్రం. స్తోత్రం నాయన. మా దేశమును జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా విన్న వాక్యమును బట్టి ప్రభా నిజముగానైనా విన్నటువంటి సాక్ష్యమును బట్టి నైనా ప్రార్థి హృదయముల ప్రభా ఏ విధంగా దేవుని కొరకు పరిచర్య చేయాలనేటువంటి ఒక ప్రభా భావమును కలిగి ఉండేటకు నాయన దానిని బట్టి నాయన ఒకరికొకరు సరి చేసుకునేటకు నాయన మీ కొరకు మేమేం చేయాలి మేము ఎందుకు పుట్టామనేది అయ్యా మాలవు ప్రభా నాయన మేము ప్రశ్నించుకునేటకు సహాయం చేస్తున్నారు ప్రభా స్తోత్రం నాయన. అయ్యా కృపతో నింపండి నాయన మమ్మల్ని సరి చేయండి ప్రభా నాయన మాలో ఉన్న దోషంలోని పాపంలోని ప్రభావ మీ హస్తంతో మీ రక్తంతో ప్రభావ మమ్మల్ని కడగండి నాయన శుద్ధి చేయండి నాయన పవిత్రులుగా మార్చండి ప్రభా స్తోత్రం నాయన. అయా హృదయ శుద్ధిని మాలో కలిగించి ప్రతి సాంబులు కడగమని ప్రార్థిస్తున్నాము నాయన మీ కృపకు పాత్రగా మమ్మల్ని మార్చుకోమని నాయన చేరు వచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తంలో అప్పగించుకొని నాయన అయా మీరు అక్కడికి మమ్మల్ని ఆయుస్తపరచమని సిద్ధపరచమని శుద్ధి చేయమని పవిత్రపరచమని నాయన అయా ప్రత్యేక పరచమని ప్రభా అయా మీరు అక్కడ ప్రభావ మేమందరం కనపడలాగిన సహాయం చేయమని చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్.